నేను ఆత్మబంధులారా. జపము, ధ్యానము, పూజ ఇవన్నీ మనోనిగ్రహానికి. నారాయణ స్మరణ చేసిన, నారాయణ మనం నోటితోటి ఉచ్చారణ చేసిన, నారాయణ మన చెవులతోటి ఆ శబ్దం విన్నా, లేకపోతే నారాయణుడి టెంపుల్కి మనం వెళ్ళినాం, ఇవన్నీ వీటన్నిటి ప్రయోజనం ఏంటంటే మనోనిగ్రహం. మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, వీటన్నిటి యొక్క ప్రయోజనం అది. జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మనసులోని చాపల్యం తగ్గుతుంది. అందరూ అదే అడుగుతారు, మా మనస్సు కుదిరిగా లేదండి, మా మనస్సు చాపల్యంగా ఉంటుందండి, ఈ మధ్యన మా మనసు బాగోలేదని అంటూ ఉంటారు. అంటే మనసులో చాపల్యం ఉన్నప్పుడు పూజ వల్ల, జపం వల్ల, ధ్యానం వల్ల ఆ మనస్సు యొక్క చాపల్యం తగ్గుతుంది. ధ్యానం ఎందుకు చేయటం అంటే మనస్సు యొక్క వాండరింగ్ తగ్గుతుంది. మానసు యొక్క చాపల్యం తగ్గితే మీకు హృదయంలో ఉన్న శాంతి అందుతుంది. అంటే పూజ, జపము, ధ్యానము దేనికి ఏంటంటే మనోచాపల్యం తగ్గటం కోసం, మనోనిగ్రహం కోసమే ఈ పూజ, జపము, ధ్యానము చేస్తూ ఉంటారు. జపం బాగా అలవాటు పడిన వాళ్ళకి ధ్యాన స్థితి వస్తుంది, కానీ జపం బాగా అలవాటు పడకపోతే ధ్యాన స్థితి రాదు. ఏదో ఒక నామం తీసుకుని, ఏదో ఒక డివైన్ నేమ్, శివ, రామ, కృష్ణ, నారాయణ, అది మీ గురు మంత్రం. మీకు ఎవరైతే గురువో ఆ గురు మంత్రం, అక్కడ ఇష్టం ఉండాలి, అది ప్రధానం. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. అంటే ఇష్టం కనుక ఉంటే అది మీరు రిపీటెడ్గా మీరు మీ నోట్లో అది కాపురం ఉంటే, ఆ నామం కాపురం ఉంటే ఇట్ లీడ్స్ టు మెడిటేషన్. మొట్టమొదటిలోనే ధ్యానం రాదు. జపం చేయగా చేయగా, అంటే ఏదో ఒక దైవ నామాన్ని మీరు తీసుకుని జపించగా జపించగా జపించగా, అప్పుడు ఆ జపం ధ్యానానికి దారి చేస్తుంది. ధ్యానం వల్ల ఏమవుతుందంటే మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఇంటికాడే ధ్యానం చేసేటప్పుడు కూడా కొంతసేపు మీరు జపం చేయాలి. జపం చేస్తే అది ప్రిపేర్ చేస్తుంది మైండ్ని, దేనికి ధ్యానం చేయడానికి ప్రిపేర్ చేస్తుంది. అంటే భగవాన్ ఏం చెబుతున్నారంటే, బాగా ధ్యానం చేసే వాళ్ళకి ఆనందం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఆనందాన్ని శాంతిని ఒకసారి రుచి చేశారు, ఎవరు విడిచిపెడతారో, ఎవరు విడిచిపెడతారు ఆనందాన్ని. మీరు ధ్యానం చేయటం వల్ల వచ్చిన శాంతి, ధ్యానం చేయటం వల్ల కూడా ఆనందం వస్తుంది, శాంతి వస్తుంది, సంతోషం వస్తుంది. అది ఆ సంతోషాన్ని, ధ్యానం చేయటం వల్ల వచ్చే శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని మీరు ఒకసారి రుచి చూస్తే, అది మీ అనుభవంలోకి వస్తే సరసంగా రుచిని కానీ అనుభవాన్ని కానీ మీరు ఎదుర్కోవాలో చూడరు. ఎప్పుడైనా అనుభవం మీకు పోతే మళ్ళీ ఆ అనుభవం ఎప్పుడు వస్తుందా, ఆ అనుభవం మళ్ళీ ఎప్పుడు పొందుతామా, ఆ శాంతిని ఎప్పుడు పొందుతామని మరి దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. వదులుకోరు, ఎవరు వదులుకోరు. ఒకవేళ ఎవరికైనా మీకు ఆ స్థితి పోతే, ఆ అనుభవం పోతే మళ్ళీ ఆ అనుభవం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. ధ్యానం చేసిన వాళ్ళు కొంతకాలం సమాధి స్థితి వస్తుంది. ఎవరికైతే సమాధి స్థితి వచ్చిందే వాళ్ళకే హృదయంలో ఉన్న వస్తువు వ్యక్తం అవుతుంది. మీకు ఆనందము, శాంతి, సంతోషము ఇవన్నీ ఎక్కడున్నాయంటే సమాధి స్థితిలోనే ఉన్నాయి. ఆ సమాధి స్థితి ఎవరికి వస్తుందంటే ధ్యానం బాగా లోతులకు ఎవరికైతే దిగిందో, ధ్యానం ఎవరైతే బాగా చేయగలుగుతున్నారో, వారికి పై పైన కాకుండా హృదయం యొక్క లోతుల్లోకి ఎవరైతే వెళ్ళారో ధ్యానం చేస్తూ వాళ్ళకి సమాధి స్థితి కలుగుతుంది. ఆ సమాధి స్థితి కలిగిన వాళ్ళకి పరిపూర్ణమైన ఆత్మానందం దొరుకుతుంది, పరిపూర్ణమైన శాంతి దొరుకుతుంది, మనస్సుకి చాపల్యం తగ్గిపోతుంది. అయితే ఫండమెంటల్గా మనం ప్రాథమికంగా ఏం చేయాలంటే, ఎవరితోటి అతిగా స్నేహాలు చేయకూడదు. అతిగా స్నేహాలు చేసామనుకోండి మన మనస్సు బాహ్యముఖం అయిపోతుంది. యోగస్థ కురు కర్మాణి స్వాములు వారు చెప్తారు, భగవద్గీత రెండో అధ్యాయంలో కాను వాసుదేవ స్వాములు వారు చెప్తారు, యోగస్థ కురి కర్మాణి, యోగస్థ కురు కర్మాణి, సంగం త్యక్త్వా ధనం జయ, ధనం జయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే అని వాసుదేవ స్వాములు వారు గీతలో చెప్తారు. సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే ఏమిటి? యోగం అంటే ఏంటి? కళ్ళు మూసుకోవటం, ముక్కు మూసుకోవటం యోగము కాదు స్వాములు వారు అంటున్నారు. యోగం అంటే సమాన భావనతో పని చేయటమే యోగం, సమబుద్ధి కలిగి ఉండటం యోగం, రాగద్వేషాలు లేకుండా పనిచేయటం యోగం. అంటే ఇక్కడ సమానం, మనం అతిగా స్నేహాలు పెట్టుకున్నాం అనుకోండి మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, అతిగా విరోధాలు పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. అయితే మనం మధ్య మార్గం అవలంబించడం మంచిది, మధ్య మార్గం సేఫెస్ట్, మధ్య మార్గం మంచిది. కొంతమంది కాలక్షేపాలకు స్నేహం చేస్తారు, కొంతమంది స్నేహాలు ఎలా ఉంటాయంటే కేవలం కాలక్షేపం కోసం స్నేహం చేస్తారు. ఆ కాలక్షేపానికి స్నేహం ఇంకా ప్రమాదం. అది ఏం ప్రమాదం అంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇంకా పరమాత్మ చింతన అంతా పోతుంది, ఎప్పుడూ వయసు వస్తుంది వలగాట్లోకి లాగిస్తారు. కొంతమంది కేవలం కాలక్షేప స్నేహాలు ఉంటాయి కొన్ని, ఆ స్నేహం వల్ల ఒకరికొకరికి ఏం ప్రయోజనం ఉండదు, ఏముండదు. కొన్ని పరస్పరం వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవటం ఉండదు, ఇక టైం కిల్లింగ్ కోసం స్నేహాలు చేస్తారు. ఈ కాలక్షేపకు స్నేహాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకిద్దరికీ టైం వేస్ట్ అయిపోతుంది, కాలక్షేపానికి స్నేహాలు చేయటం వల్ల పరమాత్మ చింతన తగ్గిపోతుంది. అప్పుడు లోకానికి దగ్గరైపోతాం, పరమాత్మకు దూరం అయిపోతాం. ఈ కాలక్షేప స్నేహాలు కూడా అనేక పునర్జన్మలను తీసుకొస్తాయి. మీకు ఎవరితోటైనా పని ఉంటే వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు. అందుకని మీ కాలక్షేపం అవటాలని ఉంటే ఇంకోళ్ళతో వెళ్ళి స్నేహం చేస్తే వాళ్ళ టైం పాడు చేయటం, మీ టైం పాడు చేయటం. పెద్దలు అంటారు, ఆచార్యస్వాములు అన్నారు, వేస్ట్ నాట్ ఏ మినిట్, ఒక నిమిషం కూడా మీరు జీవితంలో వేస్ట్ చేయము. మీరు ఏదైనా 10 రూపాయలు వేస్ట్ చేస్తే మళ్ళీ సంపాదించుకోగలరు, కానీ 1 మినిట్ వేస్ట్ చేస్తే మళ్ళీ మీరు సంపాదించుకోలేరు, 1 నిమిషం కూడా మీరు పాడు చేసుకోవద్దు. అందుకే నేను ప్రతి మీటింగ్లో మీకు చెప్తున్నాను, మీ టైం మీరు పాడు చేసుకోవద్దు, నా టైం పాడు చేయకుండా. అంటే భగవంతుడు కూడా గీతలు ఏం చెప్పారంటే, నేను డబ్బు రూపంలో ఉన్నాను, చదువు రూపంలో ఉన్నాను అని చెప్పలేదు, కాల రూపంలో ఉన్నాను. ఐ ఎమ్ ది టైం. మీరు కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే నన్ను అవమానం చేసినట్టే. ఎందుచేతంటే నేను కాల రూపంలో ఉన్నాను. అంచేది మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీ మనస్సుకి అంతర్దృష్టి కలాలంటే మధ్య మార్గం అవలంబించండి. అతిగా విరోధాలు పనికిరావు, అతిగా స్నేహాలు పనికిరావు. అదే స్వాములు వారు చెప్తారు వాసుదేవ స్వాములు, నిస్పృహత్వం, నిర్మమత్వం, నిరహంకారత్వం. స్వాములు వారు చెప్తారు, మీరు ఏదో కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు, ఫలితం రావచ్చు రాకపోవచ్చు, ఏదో పని చేసుకుంటాం మనం, ఫలితం ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, ఒకసారి అసలు రాకపోవచ్చు, ఒకసారి మనం అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, ఒకసారి అసలు రాకపోవచ్చు. మీరు చేసుకునే పని అది మీరు చేసుకోండి. నిస్పృహత్వం, ఆ ఫలం పట్ల మీకు స్పృహ ఉండకూడదు. స్పృహ ఉంటే మీ మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, కానీ లోపలకు మీరు గెంటినా వెళ్ళదు. స్వాములు వారు ఎంత స్వీట్గా చెబుతున్నారో, షార్ట్గా చెబుతున్నారో చూడండి. నిస్పృహత్వం, నిర్మమత్వం, నిరహంకారత్వం. ఇంటికాడ వ్యక్తుల పట్ల లేకపోతే సమాజం పట్ల కూడా మామూలుగా మీరు డ్యూటీ ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళాలి, కానీ అదే మమకారం కింద పెట్టుకోకూడదు. నిస్పృహత్వం, నిర్మమత్వం, నిరహంకారత్వం వాసుదేవ స్వామి వారు గీతలో చెప్తున్నారు. ఇది అంటే అహంభావన, ఇదంతా నా వల్ల అవుతుంది, ఇది నేనే చేస్తానని ఆ కర్తృత్వం వదిలి తొలగించుకో. ఎంత ప్రయత్నం చేసినా ఒక పని అవ్వదు. ఒక పని చిన్నగా ప్రయత్నం చేసినా అయిపోతుంది, ఒక పని పెద్ద ప్రయత్నం చేసినా అవ్వదు, ఒక పని చిన్న ప్రయత్నం చేసినా అయిపోతుంది. అంతా జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతుంది, జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతుంది. అంటే మీరు మీ ద్వారా ఏదైనా మంచి జరగవచ్చు, కానీ మీరు కర్తృత్వం, ఇదంతా నేనే చేశాను నా వల్ల అవుతుందని కర్తృత్వం పెట్టుకోవద్దు, అహంభావన పెట్టుకోవద్దు. అది పెట్టుకుంటే మళ్ళీ మీ మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, కానీ మనస్సుకి అంతర్దృష్టి కలదు. నిరహంకారత్వం, మీరు పని చేయండి అహంభావన లేకుండా పనిచేయండి, పని చేయండి అటాచ్మెంట్ లేకుండా మమకారం లేకుండా పనిచేయండి. మీరు చేస్తున్నటువంటి పనికి ఆ ఫలితం కోసం ఎదురు చూడద్దు, వస్తే వస్తాం లేకపోతే రాదు, ఎదురు చూడద్దు. అది నిస్పృహత్వం, నిస్పృహత్వం, నిర్మమత్వం, నిరహంకారత్వం. ఎన్ని స్వాసుదేవ స్వామి గారు ఎందుకు చెప్పారంటే, మీ మనస్సు బయటికి వెళ్ళటం, ఈ కారణాల వల్ల మీ బయటకు వెళ్ళిపోతుంది. ఈ కారణాలను మీరు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే, దాని అంతా మన వస్తువుని చేతితో వస్తువుని వదిలేస్తే భూమి మీద ఎలా పడుతుందో, భూమి ఆకర్షణ శక్తి వల్ల. అదేవిధంగా మీ మనస్సు నిస్పృహత్వం, నిర్మమత్వం, నిరహంకారత్వం, కర్మఫలం ఆశించకుండా ఉండటం వల్ల, తర్వాత మమకారం తగ్గించుకోవటం వల్ల, అహంభావన తగ్గించుకోవటం వల్ల మీ మనస్థితి ఆ హృదయ గుహలో పడిపోతుంది, హృదయాకాశంలో పడిపోతుంది, దానంతరదే పడిపోతుంది. శంకర్ల వారు చాలా దూరం వెళ్ళిపోయారు. కొంతమంది మంచి పనులు చేస్తారు, మంచి పనులు చేసి లోకానికి సంబంధించిన గొప్పలు ఆశించకపోయినా ఏదో ఈశ్వరానుగ్రహం మాకుంటారండి, ఈశ్వరానుగ్రహం కోసం చేశామని అంటారు, అది కూడా నువ్వు ఆశించకు. ఒకవేళ ఈశ్వరానుగ్రహం నువ్వు ఆశిస్తావనుకో, ఆ ఈశ్వరానుగ్రహం రాదనుకో, మళ్ళీ నీకు దుఃఖం ఎదురుతుంది నీ జీవితంలో. లౌకిక విషయాలే కదా, ఈశ్వరానుగ్రహం కూడా ఆశించకు, మోక్షం కూడా ఆశించకు. ఆశించావనుకు, నువ్వు ఆశించిన టైం కదా, రాదనుకో నీకు దుఃఖం ఎదురుతుంది. ఈశ్వరానుగ్రహం వస్తుంది కానీ ఆశించకు. ఇంకేది నువ్వు ఆశిస్తావనుకు తీరాదు రాదనుకో, మళ్ళీ నీకు దుఃఖం వస్తుంది. దానివల్ల నీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఈ లోకానికి సంబంధించిన విషయాలే కాదు, మోక్షం కూడా ఆశించకు, ఈశ్వరానుగ్రహం కూడా ఆశించకు. ఏది ఎప్పుడు జరగాలో అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. నువ్వేం వడ్డీ పడకు, నువ్వు అనవసరంగా ఆ కర్మఫలాన్ని, అస్తమాన కర్మఫలాన్ని చింతించకపోయా, కర్మఫలాన్ని చింతించిన నీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. లౌకికమే కాదు, ఈశ్వరానుగ్రహాన్ని కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ చేతిలో ఉన్న పని మట్టుకు నువ్వు నీట్గా, నువ్వు క్లీన్గా చేయబోయాలి. అంతవరకే నీ చేతిలో ఎంతవరకు నువ్వు చేయగలవో అంతవరకు చేయి. చాలామంది ఏమనుకుంటారంటే, లోక విషయాలు వేరు, ఆధ్యాత్మిక విషయాలు వేరే అనుకుంటారు. అలా కాదు. లోకానికి సంబంధించిన పనులు కూడా మన హృదయంలో ఏమి దోషం లేకుండా పనిచేస్తే అది కూడా ధ్యానంతో సమానం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం పూజ గదిలో ఎంతసేపు ఉంటాం, అరగంట ఉంటాం, గంట ఉంటాం, అంతకంటే ఎక్కువసేపు ఉన్నాం కదా పూజ గదిలో. లోకానికి సంబంధించిన పనులు కూడా మన హృదయంలో ఏమి దోషం లేకుండా, కపటం లేకుండా మనం ఆ పని చేస్తే ధ్యానం చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో, ఈ లోకానికి సంబంధించిన పని వల్ల కూడా అదే ఫలితం వస్తుంది అయ్యా అని స్వాములు వారు చెప్తున్నారు. అది విడదీయక్కర్లేదు, అది ఇది సెపరేట్ చేయక్కర్లేదు. అంటే మనం ఇంటికాడ ఉన్నా, గుడిలో ఉన్నా, బడిలో ఉన్నా, సమాజ మధ్యంలో ఉన్నాం, లేదా రాజకీయాల మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా రహస్యం. ఇది ఏంటంటే, ఈ పని చేయటం వల్ల మన మనస్సు ఎంతవరకు మొగ్గుతుందో చూసుకోవాలి. ఏదో పని చేసాం, ఈ పని, ఈ పని చేయటం వల్ల మన మనస్సు పక్వానికి వస్తుందా, లేదా మన మనసులో ఏదో చేదుతనం ఉంటే పోతుందా, మన మనసులో వికారాలు ఉంటే బయటకు పోతాయా, ఈ పని చేయటం వల్ల మన మనసు ఎంతవరకు మొగ్గుతుంది, ఈ పని చేయడం వల్ల మన మనసుకి ఎంతవరకు మెచ్యూరిటీ వస్తుంది, అది చూసుకోవాలి. అది మెచ్యూరిటీ రాదు, ఈ పని చేయటం వల్ల మన మనసుకి మెచ్యూరిటీ రాదు అంటే ఆ పని వదిలేయాలి. అంటే మీరు లోకానికి సంబంధించిన పని చేసినా, భౌతికమైన పని చేసినా, ఆధ్యాత్మికమైన పని చేసినా, మీ మనసుకి మెచ్యూరిటీ ఎంత వస్తుంది, మీరు ఎంతవరకు బాగుపడుతున్నారు, మీ బ్రెయిన్ ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది, మీ మెదడు ఎంతవరకు పక్వానికి వస్తుంది, అది చూసుకోవాలి. కానీ అది లౌకికమైన పని, ఆధ్యాత్మికమైన పనే కాదు. దీనికి వేదంలో ఇంకా అందంగా చెప్పారు. దీన్ని ఇప్పుడు పొయ్యి ఉంటుంది, ఆ పొయ్యిలో మనం పుల్లలు పెడతాం, లేదా పిడకలేస్తాం, దాంట్లో నుంచి నిప్పు వస్తుంది. ఏమొస్తుంది? నిప్పు వస్తుంది. ఆ పైన కుండపై అన్నం ఉడకటానికి, అన్నం వండటానికి అన్నం తేపాలో, బియ్యం తేపాలో, లేదా కూర తేపాలో ఇవే పెడతాం ఉడకటానికి. కింద నిప్పేస్తాం అనుకోండి పొయ్యిలో, పైన తేపాలో ఏది పెట్టాం అనుకోండి, అన్నం ఉడకడానికి కానీ, బియ్యం ఉడకడానికి కానీ, లేదా కూర ఉడకడానికి కానీ పైన ఏమీ తేపాలో పెట్టాం అనుకోండి, ఆ నిప్పు అంతా వేస్ట్. చివరికి పొగ మిగులుతుంది, చివరికి ఏం మిగులుతుంది, పొగ మిగులుతుంది. పైన ఏమో ఏదో తేపాలో ఉంటే, అన్నం తేపాలో, లేదా బియ్యం లేకపోతే ఏదో కూర తేపాలో ఉంటే అది ఉడుకుతుంది. పైన తేపాలో పెట్టడానికి నిప్పు అంతా వేస్ట్, వేస్టే కానీ చివరికి పొగ మిగులుతుంది. అదేవిధంగా ఇది వేదంలో చెప్పారు. అదేవిధంగా నువ్వు ఏ పని చేసినా, ఆ పని నిప్పు ఎందుకు నువ్వు రాజేసావు పొయ్యిలో, ఏదో ఉడకటానికి. అదే లోకంలో ఏ పని చేసినప్పటికీ, నువ్వు ఏ పని చేసినా, పని చేసినా చేయకపోయినా, నీ మనస్సు, నీ బుద్ధి పక్వానికి రావడానికి చూసుకోవాలి. అలా బుద్ధి పక్వానికి రావడానికి చూసుకోకపోతే నీ పని వేస్ట్, నీ జన్మ వేస్ట్. నువ్వు 100 సంవత్సరాలు బతికినా సున్నా ఒకటి లేని సున్నాలతోడు సమానం అని వేదం చెప్పి, ఒకటి లేని సున్నాలకి ఎంత విలువ ఉంటుందో నీ జీవితానికి కూడా అంతే విలువ. అది భక్తి పనే, లోకం పని అది ముఖ్యం కాదు. నీకు మెచ్యూరిటీ ఎంతవరకు వస్తుందో మీరు చూసుకో. మన జీవుణ్ణి హృదయంలో లయం చేయడం కోసం, మనస్సును పరమాత్మలో ఐక్యం చేయడం కోసం మనం చేసే ప్రతి ప్రయత్నము యోగమే. యోగం అంటే మామూలుగా నడవటమే, బస్కిలేయటం, మామూలుగా ఆత్మలేయటం యోగం కాదు. నీ యొక్క జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేయడం కోసం, నీ మనస్సును తీసుకెళ్లి హృదయాకాశంలో లయం చేయడం కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా యోగమే. నువ్వు స్వార్థం లేకుండా పనిచేస్తే అది కూడా యోగమే. యోగస్థ కురు కర్మాణి, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. దేని పట్ల ఆసక్తి పనికిరాదు. పని చెయ్యి కానీ ఆసక్తి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆసక్తి పాపం తీసుకొస్తుంది. పని వల్ల పాపం రాదు, ఆసక్తి వల్ల పాపం వస్తుంది. మీరు ఆసక్తి పెట్టుకోనంత మాత్రం చేత వచ్చేదేదో ఆగదు. మీరు ఆసక్తి పెట్టుకోవటం వల్ల వచ్చేదేదో ఎక్కువ వచ్చేది. అంటే ఆసక్తి లేకుండా పని చేయటం నేర్చుకోండి. ఆసక్తి వల్ల అటాచ్మెంట్ వస్తుంది, ఆసక్తి లేకుండా పని చేస్తే డిటాచ్మెంట్ వస్తుంది. సంఘం చేస్తే సంఘాన్ని విడిచిపెట్టి, సంఘ దోషాన్ని విడిచిపెట్టి, ఆసక్తి దోషాన్ని విడిచిపెట్టి, వీరు పెద్దవారు వీరు తక్కువ వారు అనే భేద బుద్ధి లేకుండా యూనిఫారంగా పనిచేయటం నేర్చుకో. నీకు సిద్ధి కలిగినా సిద్ధి కలగకపోయినా నీ బుద్ధిని సమానంగా ఉంచుకోవాలి. నీకు సిద్ధి కలగవచ్చు, సిద్ధి కలగకపోవచ్చు. నీకు ఆత్మజ్ఞానం కలగవచ్చు, ఆత్మజ్ఞానం కలగకపోవచ్చు. నీకు భగవంతుడి దర్శనం అవ్వచ్చు, భగవంతుడి దర్శనం అవ్వకపోవచ్చు. నీకు నెక్స్ట్ భర్త అయ్యర్ భర్త రావచ్చు, రాకపోవచ్చు. వీళ్ళు అన్నింటి పట్ల సమానంగా ఉండాలి, సమాన ఈ బుద్ధి. అప్పుడు ఏమవుతావు నువ్వు? నీకు సమాధి స్థితి కలుగుతావు. సమత్వం యోగ ఉచ్యతే. యోగి అంటే తెల్ల బట్టలు తీసేసి కాషాయ బట్టలు వేసుకున్నవాడు యోగి కాదు. వాడు దైనందిన జీవితంలో ఎవడైతే సమాన భావంతో పనిచేస్తున్నాడో, సమత్వ బుద్ధి కలిగి ఉన్నాడో, వాడే యోగి సమా అని భగవంతుడు ధనంజయుడితోడు చెబుతున్నాడు. యోగస్థ కురి కర్మాణి, యోగస్థ కురి కర్మాణి, యోగములు ఉండి పని చేయటం నేర్చుకో. ఇలా పని చేయటం నేర్చుకుంటే నీ మనస్సెళ్ళి హృదయంలో రాలిపోతుంది. ఒక వస్తువు నీ గదిలో పెట్టి తాళం వేసిస్తే ఎలా ఉంటుందో అలా నీ హృదయంలో, నీ మనస్సెళ్ళి హృదయంలో ఉండిపోతుంది, హృదయాకాశంలో ఉండిపోతుంది, ఆ హృదయం మందిరంలో ఉండిపోతుంది. అక్కడి నుంచి కదలవయ్యా నీ మనస్సు, ఇందక్కడ చాపల్యం ఎక్కడ ఉంది, చాపల్యమే లేదు. ది మైండ్ షుడ్ బి లాక్డ్ అప్ ఇన్ ది హార్ట్ కేవ్. అంటే ధ్యానస్థితిలో వచ్చిన ఆనందంలో చూశావు, ఆ ధ్యానస్థితిలో వచ్చినటువంటి ఆనందం చూశావు. అది నీకు ఆనందం ఒకసారి నీకు కలిగితే ఎవడు విడిచిపెట్టడం? ఒకవేళ ఎప్పుడైనా జారిపోతే మళ్ళీ ఆనందాన్ని ఎప్పుడు పొందుతావు? ఆ బ్లిస్, ఆ పీస్, ఆ హ్యాపీనెస్ ఎప్పుడు పొందుతావు అని మళ్ళీ కనిపెట్టుకుంటావు అయ్యా నువ్వు? అది ఎవడు విడిచిపెట్టుకుంటాడు? ఎవడు విడిచిపెట్టుకోడు? నీ దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నప్పటికీ, ఎటువంటి తలంపులు వస్తున్నప్పటికీ అన్నిటికీ నీ హృదయంలో ఉన్న చైతన్యాన్ని మర్చిపోవద్దు నువ్వు. అలా తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. భావాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మలయాళ స్వామివారు చెప్తూ ఉంటారు, భావశుద్ధియే జ్ఞానసిద్ధి. మలయాళ స్వామివారు స్లోగన్ అది, భావశుద్ధియే, భావశుద్ధియే జ్ఞానసిద్ధి. నీ భావాలు నీ తలంపులు శుద్ధిగా ఉంటే నీకు సిద్ధి కలుగుతుంది. నీ భావాలు నీ తలంపులు నీ సంకల్పాల్లో శుద్ధి లేకపోతే సిద్ధి కలగదు. నన్ను వ్యాసాశ్రమం వారు చాలా కాలానికి ఆహ్వానిస్తున్నారు. ఈ మధ్య నేను వెళ్ళా, నేను తిరువనమలై వెళ్తూ వ్యాసాశ్రమంలో రెండు రోజులు ఉండి, రెండు రోజులు ఉన్నాం, చాలా గౌరవం చేసి పంపించారు. వాళ్ళు చాలా మంచి మంచి మాటలు రాశారు వాళ్ళు వ్యాసాశ్రమంలో. ఒక వాక్యం నన్ను మరీ బాగా ఆకర్షించింది. ఏమిటంటే అది, ఆ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, ఇంకొకసారి మీరు ఏదైనా అనుకున్న పనులు జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు ఏమనుకుంటారు? మాకు జయం కలిగింది అనుకుంటారు. మీరు ఏదైనా అనుకున్న పనులు బాగా జరుగుతున్నాయి అనుకోండి, మీకేమైనా లాభాలు వచ్చినాయి అనుకోండి, మాకు జయం కలిగిందని మీకు సంతోషం వస్తుంది అనుకోండి, లేదా గర్వం వస్తుంది అనుకోండి అనుకోండి మాట్లాడుచు. ఆ జయం కలిగినప్పుడు మీరు సమానంగా ఉండాలి, వికారం లేకుండా ఉండాలి, పొంగకూడదు, పొంగు రాకూడదు, ఉద్రేకం రాకూడదు. అలా మీకు ఏదైనా జీవితంలో జయం కలిగినప్పుడు ఉద్రేకం వచ్చినా, పొంగు వచ్చినా, సంతోషం వచ్చినా, గర్వం వచ్చినా, అహంకారం వచ్చినా, అది జయం కాదు అయ్యా, అపజయంతోడు సమానం. అది జయం కాదు, అపజయమే. నీకేదో తాత్కాలికంగా లాభం వచ్చిందని నీకు గర్వం వచ్చింది. ఈ లాభం శరీరం చనిపోయినప్పుడు ఈ శరీరం లాభం కూడా పోతుంది, వచ్చి జనంకి ఆ గర్వం మిగులుతుంది నీకు. మళ్ళీ ఆ గర్వం పోగొట్టుకోవడానికి 100 జన్మలు ఎత్తుతాయి కదా, నీకు ఆ గర్వం పోదు. నీకు ఏదైనా దైనందిన జీవితంలో నీ వ్యవహార దశలో నీకు ఏదైనా జయం కలిగినప్పుడు ఆ జయాన్ని బట్టి నీకు ఏదైనా గర్వం వస్తే, అహంకారం వస్తే, నీకు ఏదైనా పొంగు వస్తే అది జయం కాదు, చివరికి అది అపజయం అవుతుందని అంటారు. అంటే నిర్వికారంగా ఉండాలి. నీకు ఎప్పుడైనా జయం కలిగితే నీ తెలివితేటల వల్ల రావాలి, ఈశ్వర సంకల్పం అది, పరమేశ్వర సంకల్పం. ఏ కారణంలోనే మీకు గర్వం వస్తుందనుకోండి, లేకపోతే మీరు పొంగిపోతున్నారనుకోండి అనుకోండి, దానికి కారణం మాయ కారణం ఏమిటి? మూటికి నూరిపాళ్ళు మాయలో ఉన్నట్టు గుర్తు. మీరు కోర్టుకి వెళ్ళక్కర్లేదు, రుజువులకి వెళ్ళక్కర్లేదు, సాక్ష్యాలకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, హోలీకెంత నీ సత్పురుషులతోటి, మహాత్ములతోటి, మహర్షులతోటి, యుగులతోటి, మహాదేవుడితోటి సహవాసం చేసినా, మీకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతోటి మీరు సహవాసం చేసినా, బ్రాహ్మణస్థితి పొందిన వాళ్ళతోటి మీరు సహవాసం చేసినా, పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, మీరు ఒక రకమైన సత్కర్మ ఆచరించిన వీటన్నింటి ప్రయోజనం ఒకటి, అది మనోనాశనం. మీ మనస్సు నశించాలి. మీ మనస్సు నశించకపోతే మీకు జ్ఞానం రాదు. అంటే తాత్కాలికంగా ఎప్పుడైనా మనస్సు అణుగుతూ ఉంటుంది, అణిగిన మనస్సు నమ్మకండి, మళ్ళీ ఎప్పుడైనా అది పొంగుతూ ఉంటుంది. మనస్సు దాని మూలంలోకి వెళ్ళే వరకు తరుముకుంటూ వెళ్ళాలని మీరు సాధన చేస్తూ దాని మూలాన్ని అది చూస్తేనే కనుక నశించదు. అంటే మీరు అంతర్దృష్టిని నేర్చుకోండి, లుక్ విత్ ఇన్, లుక్ విత్ ఇన్, అంతర్దృష్టిని నేర్చుకోండి. అంతర్దృష్టిని కనుక నేర్చుకుంటే మీకు నెమ్మదిగా మెచ్యూరిటీ వస్తుంది, మీ బుద్ధి బాగుపడుతుంది. మీ బుద్ధి ఎప్పుడైతే బాగుపడుతుందో, మీ బుద్ధికి ఎప్పుడైతే ఆ సూక్ష్మత కలిగిందో, ఆ బుద్ధి సూక్ష్మత ఎప్పుడైతే, ఆ సటిలిటీ ఎప్పుడైతే కలిగిందో, ఆ సటిల్ ఇంటలెక్ట్ మీకు ఎప్పుడైతే వచ్చిందో, ఆ బుద్ధిలో సూక్ష్మత ఎప్పుడైతే వచ్చిందో, వాడు స్వాములు వారు చెప్తారు భగవద్గీతలో వాస్తవం చెప్తారు, వాడి పుణ్యాన్ని పాపాన్ని ఎక్కడ వదిలేస్తాడో, కూడా పట్టుకెళ్ళడు వాడు. ఏం టీచింగ్ చూడండి, ఎవడు బుద్ధికైతే సూక్ష్మత వచ్చిందో, ఎవడైతే పవిత్రుడయ్యాడో, పాపం కానీ పుణ్యం కానీ పరలోకానికి మోసుకెళ్ళడట్ని ఎక్కడే వదిలేసి పోతాడట్టున్నాడు. ఇదంతా నా వల్ల అవుతాను, ఇదంతా నేనే చేశాను. కర్తృత్వంతో పనిచేసేవాడు పుణ్య పాపాలను మోసుకెళ్తాడు, కానీ కర్తృత్వం లేని వాడు ఎక్కడ వదిలేసి పోతాడు? వాడు బ్రహ్మజ్ఞానం అంతటా ఉంటాడు. వాడు వాడికి ఇతర లోకాలతో పని లేదు, ఇతర లోకాలు కాడ ఏం మోసుకెళ్ళడు. ఎవడు కర్తృత్వం లేనివాడు ఎక్కడ వదిలేసిపోతాడు అంటాడు స్వాములు వారు. వాడు పుణ్యాన్ని ఎక్కడ వదిలేస్తాడు, పాపాన్ని ఎక్కడ వదిలేస్తాడు? పుణ్యం వల్ల సుఖం వస్తుంది, పాపం వల్ల దుఃఖం వస్తుంది, ఆ రెండాటిని ఎక్కడ వదిలేసి వాడు వెళ్ళిపోతాడు? ఇంకా వాడు అనుభవించడానికి ఏం మిగలదు వాడికి. ఆడు ఏమవుతాడు, బ్రహ్మరూపాన్ని పొందుతాడు. అంచేత నువ్వేం చేయాలంటే, నువ్వు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఈవెంట్కి ఏ అంశం అంటే నీ బుద్ధిని ఎంతవరకు అదుపులో పెట్టుకుంటున్నావు, జాగ్రత్తగా కాపలా కాసుకో అంటున్నారు. జాగ్రత్తగా నువ్వు కాపలా కాసుకో, నీ బుద్ధిని ఎంతవరకు అదుపులో ఉంటున్నాయి, ఎంతవరకు కంట్రోల్లో ఉంటుందో నువ్వు జాగ్రత్తగా అది జాగ్రత్తగా కాపలా కాసుకోయా. నీ మనసును జాగ్రత్తగా అది కాపలా కాసుకుంటుంటే అదుపులో ఉంటుంది, అదుపులో ఉన్న మనస్సు స్లోగా నశించడం ప్రారంభమవుతుంది. నీ దుఃఖానికి కారణం బయట లేదు, నీ దుఃఖానికి కారణం లోపల ఉంది. అది ఎలా ఉందంటే మనోరూపంలో ఉంది. అది నశిస్తే ఇంక నీకు దుఃఖం లేదు. అయితే ఆ మనస్సు నశించిన వాళ్ళు సహజంగా చేస్తారు, వాళ్ళు చేసే పనులు ఎంతో అందంగా ఉంటాయి, సౌందర్యంగా ఉంటాయి. చర్మంలో సౌందర్యం ఉంది, నీ హృదయంలోనూ ఉంది సౌందర్యం అంతా. నీ హృదయంలో ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ సౌందర్యం ఉంది. ట్రూత్ ఈజ్ ది బ్యూటీ, బ్యూటీ ఈజ్ ది ట్రూత్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ, ఏ థింగ్ ఆఫ్ ట్రూత్ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. A thing of beauty, a thing of truth is a joy forever. ఇప్పుడు ఏముంది, మనం ఎంతో అందంగా ఉన్నాం అనుకుంటున్నాం, 10 లంకణాలు చేస్తే అందం అంతా పోతుంది. ఇప్పుడు ఈ చర్మం ఎలా ఉంది, ఇప్పుడు మనకి ఏదో అందంగా కనిపిస్తుంది, 10 లంకణాలు చేస్తే ఈ చర్మం యొక్క సౌందర్యం అంతా పోతుంది. నీ హృదయంలోనే చైతన్యంలోనే ఉంది నిజమైన అందం. ఆ అందం శాశ్వతంగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. ట్రూత్ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. Beauty is a joy forever. Truth is a beauty, beauty is a truth. వాళ్ళకు కూడా కొన్ని గ్లింప్సెస్ ఉన్నాయి ట్రూత్కి సంబంధించిన, డైరెక్ట్ పెర్సెప్షన్ రాకపోయినా ఆ హృదయంలో ఉన్న ట్రూత్కి సంబంధించిన గ్లింప్సెస్ లేకపోతే ఆ వాక్యాలు రాయలేరు. అదే షేక్స్పియర్ కూడా ఒక డ్రామాలో చెప్తాడు, నీకు పెద్ద నేను కావాలంటే, అంతటా వ్యాపించిన నేను కావాలంటే, అంతటా వ్యాపించిన సద్వస్తువు నీకు కావాలంటే, ఈ బుల్లి లేని ఈ లిటిల్ అయిన ఫాల్స్ అయిన స్మాల్ అయిన విడిచిపెట్టకుండా అది నీకు ఎలా దొరుకుతుంది? బాడీ బాగుండి అయిన విడిచిపెట్టకపోతే ఎటర్నిటీ నీకు ఎలా అందుతుంది? అందనే అందదు. అంచేత నీకు మనస్సు నశించి కొద్దీ మహోన్నతమైన స్థాయికి నువ్వు ఎదిగి వెళ్ళిపోతూ ఉంటావు. ఇంకో రహస్యం ఉంది నీకు. మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందే టైంలో ఇంకో విషయంలో జాగ్రత్తగా ఉండండి. భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అభివృద్ధి పొందుతున్నావు అనుకుని ఊరికే మాట్లాడచ్చు అనుకోండి. ఇతరులు మనం చూసి జాలిపడిలా ఉండాలి, కానీ ఇతరులకు మనం చూసి అసూయ కలిగేలా మనం ఉండకూడదు. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే మానవుడికి తొందరగా వచ్చేది అసూయ. అసూయకి పెట్టుబడి పెట్టక్కర్లేదు, తొందరగా వచ్చేస్తుంది అసూయ. అంటే మనం అభివృద్ధి అవుతూ ఉండాలి, లోపల అభివృద్ధి అవుతూ ఉండాలి. ఇతరులను మనం చూసినప్పుడు అసూయ కలగకూడదు. జాలిపడే స్థితిలో జాగ్రత్తగా అలా బ్యాలెన్స్ చేసుకోవడం మంచిది. అంటే పైకి మనం నార్మల్గానే ఉంటూ ఉండాలి. మన లోపల స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ఉండాలి, బయట పుడితే నార్మల్గా కనిపిస్తుంది. లోపల బలాన్ని పెంచుకుంటూ రావాలి, పైకి మటుకు మనం అందరిలాగా ఉండాలి. ఒక ఆధ్యాత్మికంగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనుకోండి, మనకు పైకి మటుకు మనం నార్మల్గానే కనిపిస్తూ ఉండాలి. నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎన్ని లోకాలకు తిరిగి వచ్చినా, ఎన్ని లోకాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని లోకాలు తిరిగి వచ్చినా, ఎన్ని యాత్రలు తిరిగి వచ్చినప్పటికీ నీ హృదయంలో నా సద్వస్తువు నీకు సాక్షాత్కారం కాకపోతే నువ్వు సిద్ధపురుషుడు కాదవయ్యా, నువ్వు సాధకుడివే, 1000 జన్మలు ఎత్తిన అంటున్నాడు ఇక్కడ రమణాచార్యులు. నువ్వు ఏదైనా మంచి పనులు చేయొచ్చు, మంచి పనులు చేసినంత మాత్రం చేత నీకు జ్ఞానం వచ్చేది. అయితే అలాగే పడి చాలామంది జ్ఞానులు అయిపోతారు. ఇక్కడ కపటం ఉండకూడదు కదా. అంటే మీ హృదయంలో ఏముందో ప్రపంచానికి తెలియకపోయినా భగవంతుడికి తెలుస్తూ ఉంటుంది కదా మీ హృదయంలో ఏముందో. కపటకి జ్ఞానం ఏంటి? మీరు లోకంలో కొన్ని మంచి పనులు చేయొచ్చు, అంత మాత్రం చేత మీకు జ్ఞానం వచ్చేది. హృదయంలో దోషం ఉండకూడదు. వాడి జ్ఞానానికి అర్హుడు, జ్ఞానానికి వారసుడు అవుతాడు. ఆత్మజ్ఞానానికి, దైవ జ్ఞానానికి వాడు వారసుడు అవుతాడు. అసలు మామూలుగా మంచి పనులు ఎందుకు చేయమని చెప్పారంటే చిత్తశుద్ధి కోసం చేయమని చెప్పారు. నీకు శుద్ధి అవ్వాలి, నీ బుద్ధి శుద్ధి అవ్వాలి, నీకు చిత్తశుద్ధి కలగాలి. లోకంలో నువ్వు సత్కర్మ చేయగా చేయగా నీకు శబ్దశుద్ధి కలుగుతుంది. లోకంలో సత్కర్మ చేయగా చేయగా నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ కర్మే నీకు జ్ఞానం ఇచ్చేయదు. నువ్వు రాగద్వేషాలు లేకుండా పనిచేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. కొంతమంది మరీ దూరం అయిపోయారు. రాగద్వేషాలు లేకుండా పనిచేస్తే చిత్తశుద్ధి కలగటం ఏంటో, వాడు జ్ఞానే అయిపోతాడు, వాడు సమాధి స్థితి వచ్చేస్తున్నట్టున్నారు. వాడు మనకు అందనంత దూరం వెళ్ళిపోతున్నారు. వాడు రాగద్వేషాలు లేకుండా పనిచేసేవాడికి చిత్తశుద్ధి కలగటం ఏంటి? వాడు మహాజ్ఞాని అవుతాడు, మహాగురు అవుతాడని చెప్తున్నారు. మహాదేవుడితోడు సమానం అవుతాడు. మహాదేవుడితోడు సమానం అంటే మహాదేవుడి యొక్క స్వరూపాన్ని పొందుతాడని. అంటే నేను ఏదో పూజ చేస్తున్నాను, జపం చేస్తున్నాను, నీ సిద్ధ పురుషుడు అయిపోయావు అనుకోకు. నువ్వు నీ హృదయంలో ఆ ఇమోర్టాలిటీ, అమృత వస్తువు ఏదో చావులేని వస్తువుది నీకు అనుభవంలోకి రావాలి. నీ హృదయంలో ఒక చావులేని వస్తువు ఒకటి ఉంది, అది బర్తరేస్తూ డెత్తరేస్తుంది. ఆ వస్తువు నీకు అనుభవేకి వేద్యం అవ్వాలి, అప్పుడు నువ్వు సిద్ధ పురుషుడు అవుతావు. అంతవరకు నువ్వు సాధకుడివే, నువ్వు వేయి జన్మలు ఎత్తినాను. నువ్వు ఏ వస్తువునైతే పొందుదాం అనుకుంటున్నావో, యజుర్వేదం చెప్తున్నా నువ్వు ఏ వస్తువునైతే పొందుదాం అనుకుంటున్నావో, ఎంత బ్యూటిఫుల్గా చూడండి, ఎంత వండర్ఫుల్గా చెప్తున్నాడు చూడండి. నువ్వు ఏ వస్తువునైతే పొందుదామని అనుకుంటున్నావో ఆ వస్తువునే కళ్ళతోడు చూడు, ఆ వస్తువునే చెవులతోటి విను, ఆ వస్తువునే నీ మనస్సుతోటి స్మరించు, ఆ వస్తువునే మాట్లాడితే నోటితోటి మాట్లాడు, అప్పుడు కదా అది నువ్వు పొందేది పొరలయ్యా. ఎంత బ్యూటిఫుల్ నిర్వహించడం చూడండి. ఏ వస్తువునైతే పొందుదామనుకుంటున్నావో ఆ వస్తువుని స్మరించకుండా దాన్ని ఎలా పొందుతావు? ఆ వస్తువు గురించి మాట్లాడకుండా దాన్ని ఎలా పొందుతావు? ఆ వస్తువు నీ కళ్ళతోడు చూడకుండా దాన్ని ఎలా పొందుతావు? ఆ వస్తువు నీ చెవులతోటి శ్రవణం చేయకుండా దాన్ని ఎలా పొందుతావు? ఏ వస్తువునైతే నువ్వు పొందుదామనుకుంటున్నావో దాన్నే ఈ లోకంలో చూడు. దాని గురించి ఎవరైనా చెబుతాంటే నీ చెవులతోటి విను, దాని గురించి నీ నోటితోటి మాట్లాడు, దాని గురించి ఎవరైనా నోటితోటి మాట్లాడుతుంటే నువ్వు విను. నువ్వు అదే చూడాలి, అదే వినాలి, అదే ఆలోచించాలి, అదే మాట్లాడాలి, అప్పుడు కదా అది నీ చేత పొందబడి. నీ నోటి మాటలు చూసి పరమేశ్వరుడు మోసపోడు. నీ హృదయంలో ఏముందో తెలియనంట నాయకుడా ఈశ్వరుడు అంటేనే సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. నువ్వు నీకు ఆ మాట ఎందుకు వస్తుందో కూడా మీకు ఆ మాట వెనకాల నీ తలంపును కూడా చూస్తాడు. నీకు ఏది కావాలో దాని గురించి మాట్లాడు, దాని గురించి ఇతరులు మాట్లాడతంటే నువ్వు విను, శ్రవణం చెయ్యి, శృణు. లోకానికి అది నువ్వు చూడవలసింది. నువ్వు దేన్ని పొందుదామనుకుంటున్నావో దాన్ని ఈ లోకంలో చూడటానికి ప్రయత్నం చెయ్యి, దాని గురించే చింతించు, దానికోసమే జీవించు, అవసరమైతే దానికోసమే మరణించు. అప్పుడు నువ్వు దాన్ని పొందు. ఏమి చదువు నీ చదువురా? చదవలను చదువుకోలేను, చదువుకోలేను, చావులేని చదువు చదువుకోలేను. ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో, ఇవన్నీ చదువులు మామూలు మన చదువులు, కాలేజీల చదువులు, యూనివర్సిటీల చదువులు పొట్టకే పనికి వస్తాయి. ఈ పొట్టంత నిజం, ఈ చదువులు కూడా అంతే నిజం. చదువుకోలేను చదువుకోలేను చదువుకోలేను, చావులేని చదువు చదువుకోలేను. చదువు అంటే అది అయ్యా, ఏ ఏ చదువు అయితే నీకు అమృత స్థితిని ప్రసాదిస్తుందో అది చదువు. మిగతా చదువులన్నీ మన పొట్టెంత నిజమో, మన శరీరం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, ఆ చదువులు కూడా అంతే నిజం. నెమ్మదిగా స్లోగా స్టడీగా నువ్వు లోపలికి ప్రవేశిస్తూ ఎక్కడైతే పరమేశ్వరుడు నారాయణుడు ఎక్కడైతే నారాయణుడు నివాసంగా ఉన్నాడో, సర్వేశ్వరుడు పరమేశ్వరుడు ఆ శ్రీహరి ఎక్కడైతే నీ హృదయంలో, ఎక్కడైతే నీ కంట్రోలర్ ఎక్కడైతే నీ హృదయంలో ఉన్నాడో, అక్కడికి నెమ్మదిగా నువ్వు జరుగుతూ 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 వెళుతూ ఉంటే ఆ జన్మకు ఆ జన్మ, ఆ జన్మకు ఆ జన్మ, నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడి వైపు నువ్వు జరుగుతూ జరుగుతూ వెళుతూ ఉంటే నీ మనస్సు ఎలా ఉంటుందంటే గాలి వీచిన ప్రదేశంలో ఉన్న దీపం వలె ఉంటుంది. గాలి లేని చోట దీపం పెడితే ఆ దీపం ఎంత స్టడీగా ఉంటుందో నీ మనస్సు కూడా అలాగే ఉంటుంది. కృష్ణుడు అంటున్నాడు, కెరటాలు వస్తే రానే దానికి ఆధారంగా ఉన్నది నీరే కదా, ఎన్ని తలంపులు వస్తే రానే నీ బుర్రలో దాని ఆధారంగా ఉన్న ఆత్మ మీరే కదా, దాన్ని పట్టుకోండి, తలంపులు వస్తూ ఉంటాయి పోచూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని కెరటాలు వచ్చినా, ఎన్ని బుడగలు వచ్చినా, ఎంత నురుగు వచ్చినా దానికి ఆధారం సముద్రమే కదా. అలాగే నీకు ఎన్ని తలంపులు వచ్చినా, ఎన్ని వికారాలు వచ్చినా, ఎన్ని రాగాలు వచ్చినా, ద్వేషాలు వచ్చినా, వీటన్నిటికీ ఆధారంగా ఉన్నది ఆత్మే కదా, దాన్ని పట్టుకోండి పోయా. ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కొంతకాలానికి అన్నీ పోతాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇంగ్లీష్లో ఉన్న సామెత ఏంటంటే ఆంగ్ల భాషలో, తెలుగు చెప్పువాడు హృదయం ఎడం వైపున ఉంటుంది. బాగా ఫాలో అవుతున్నారు కదా, తెలుగు చెప్పువాడు హృదయం ఎడం వైపు ఉంటుంది, తెలివైన వాడు హృదయం కుడి వైపున ఉంటుంది. అంటే ఇంతకీ మనం తెలివి తక్కువ వాళ్ళం, మనం తెలివైన వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళే. మన అందరి హృదయం ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ ఉంది కదా. తెలివైన వాళ్ళ హృదయం ఎక్కడుంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. అంటే ఏంటండి, ఆ స్పిరిచువల్ హార్ట్ని ఎవడైతే కనుక్కున్నాడో వాడు వివేకవంతుడు. ఆ హార్ట్ని కనుక్కోకుండా కేవలము లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిజికల్ హార్ట్కి అడిపెట్టుకున్న వాడు వాడు తెలివి తక్కువ వాడు. తెలివి తక్కువ వాడు హృదయం ఎక్కడుంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తెలివైన వాడు హృదయం ఎక్కడుంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. తెలివైన వాడు వివేకవంతుడు హృదయం రైట్ సైడ్ ఉంటుంది, వివేకం లేని వాడు హృదయం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే జ్ఞాని హృదయం ఎక్కడ ఉంటుంది? జ్ఞాని హృదయం ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. అజ్ఞాని హృదయం ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ హృదయానికే మనం పరిమితులు, రైట్ సైడ్ హృదయం మనకు తెలియదు. తెలియదు కాబట్టి మనం వివేకవంతులం కాదు. కుడి వైపున హృదయాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో, రైట్ సైడ్ ఉన్న హృదయాన్ని స్పిరిచువల్ హార్ట్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి భేదబుద్ధి లేదు, భిన్నంగా ఏదీ కనపడదు. అంతా తానే వాడికి భేదంగా ఇది ఏదీ కనపడదు, వాడికి భిన్నంగా ఏదీ కనపడదు. మనం ఏమనుకుంటున్నాం అంటే శరీరం లోపల మనం ఉన్నాం, మనం బయట, మన బయట ప్రపంచం ఉంది, ఎక్కడో వైకుంఠం ఉంది, ఎక్కడో కైలాసం ఉంది, ఇలా అలా అనుకుంటూ ఉంటాం కదా. వాడికి ఆ రైట్ సైడ్ ఉన్న హార్ట్ తెలుసున్న వివేకవంతుడికి ఏదీ కనపడదు, అంతా తానే తనకి భిన్నంగా ఏమి కనపడదు. భేదబుద్ధి ఉన్నవాడికి భయం కానీ, భిన్నత్వం ఉన్నవాడికి భయం కానీ, భేదబుద్ధి లేని వాడికి భయం ఏమిటి భయ్యా? ఎవడైతే జ్ఞాని అయ్యాడో వాడికి పైకి వెళ్ళటం లేదు, ఇంక కిందకి రావటం లేదు. అడికి పైకి లేదు, కిందకి లేదు. అడికి పైకి వెళ్ళటం లేదు, కిందకి వెళ్ళటం లేదు. సమానంగానే ఉంటాడు వాడు, సమానంగానే ఉంటాడు. ఆత్మతాలకు శాంతి సుఖము ఆనందము తనకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అంటే నేనేమన్నా పుస్తకంలో భగవాన్ ఏం చెప్పారంటే, ఇతరులు ఎంత చెడ్డవాళ్ళుగా నీకు కనిపించినప్పటికీ వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకుంటే నువ్వే పతనం అవుతావు, నీ మనస్సు బాహ్యముఖానికి వస్తుందని. ఇతరులు ఎంత చెడ్డవాళ్ళుగా కనిపించినప్పటికీ వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెట్టుకోదు, ద్వేషం పెట్టుకుంటే నీ మనస్సు బాహ్యముఖానికి వస్తుంది. బాహ్యముఖానికి రావటం వల్ల ఏమవుతుందండి, నీకు లోపల దృష్టి అంతర్ దృష్టి పోతుంది. అదే ఒకటి చెప్పాడు, తర్వాత సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో నువ్వు జోక్యం పెట్టుకోవద్దు. ఎక్కువగా ఇతరుల విషయాల్లో నీ ఇంటర్ఫీర్ అవ్వటం వల్ల కూడా నీకు ఈగో సెన్స్ పెరుగుతుంది, కామన్ సెన్స్ తగ్గుతుంది, ఈగో సెన్స్ పెరిగిపోతుంది. నీ హృదయంలో ఉన్న వస్తువుని అనుభవం పొందే వరకు నీ సాధన ఏదో నువ్వు చేసుకో. అదే స్వామి వివేకానంద భాషలో చెప్పాలంటే గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్, నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటే నీ హృదయంలో ఉన్న అనుభవం నువ్వు దొరికే వరకు నువ్వు ప్రయాణం చేస్తూ ఉండవలసిందే. ఈ శరీరం ఎవరిది, ఆ శరీరం ఎవరిదంటే మీరేం చెప్తారు, ఈ శరీరం నాదని చెప్తారు. నాదని ఎవరు చెబుతున్నారు, మనస్సు చెబుతాను. అయితే మనస్సు నశించే వరకు నీకు పునర్జన్మలు వచ్చి తీరుతారు. ఇదే ఇక్కడ సిద్ధాంతం. నీ లోపల సత్యానికి శరీరం అక్కర్లేదు, నీ లోపల మనస్సుకి శరీరం కావాలి. ఆ మనస్సును నశిస్తేనే కానీ నీకు సత్యం స్వరూపంగా వ్యక్తం కాదు. అయితే నీ లోపల మనస్సుగానే ఇది నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ మనస్సు ఉందని చెప్పు నీకు పునర్జన్మ వచ్చేస్తుంది. నీకు మనస్సు ఉందా లేదా, మనస్సు ఉంది. హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా, హెచ్చు తగ్గులు ఉన్నాయి. రాగద్వేషాలు ఉన్నా లేదా, రాగద్వేషాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, శరీరంలో ఉండవు, మనస్సులో ఉండవు. మనస్సుకు దేహం కావాలి. అంటే దేహం చనిపోయినా మనస్సు ఉన్నంతకాలం నీకు పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఇదే పునర్జన్మ సిద్ధాంతం. ఈ శరీరం ఉండగానే, ఈ శరీరం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు వ్యక్తమైంది అనుకో, నీ హృదయంలో ఉన్న సత్యం వ్యక్తమైంది అనుకో, అప్పుడు నీకు పునర్జన్మ లేదు. ఏంటి దానికి పునర్జన్మ అక్కర్లేదు. అంతవరకు నువ్వు శవాలను మోస్తూ ఉండవలసిందే. అంటే నువ్వు సమాధి స్థితి పొందకుండా మటుకి నీ లోపల వస్తువు నీకు ఎరుకులోకి రాదు. నువ్వు నీ చెప్పలే నువ్వు పడు. నీ పద్ధతిలో నువ్వు సాధన చేసుకో, నీకు నచ్చిన గురువును ఆరాధించుకో. నువ్వు బ్రహ్మసూత్రాలు చదువుతావు, ఉపనిషత్తులు చదువుతావు, చదువుకో. నువ్వు ఎలా మననం చేసుకుంటావు అలా మననం చేసుకో. నువ్వు ఏదైతే శ్రవణం చేస్తావో అలా శ్రవణం చెయ్యి. నీ పద్ధతి నువ్వు ప్రయాణం చెయ్యి. నీకు సమాధి స్థితి రాకుండా మటుకి ఆ మనోనాశం అవ్వకపోతే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎరుకులోకి రాదు. నువ్వు 1000 జన్మలెత్తను. ఆ సమాధి స్థితి రావటానికి నువ్వు ప్రయత్నం చేసుకో. ఆ సమాధి స్థితి ఎప్పుడు వస్తుంది, నీకు రాగద్వేషాలు ఉన్నంతకాలం ఆ సమాధి స్థితి రాదు. సమానభావంతో పని చేయగా చెయ్యగా చెయ్యగా ఎప్పుడు తడుక్కుని మెరుస్తుంది అయ్యా నీ హృదయంలో ఉన్న సత్యాన్ని. ఆ ముహూర్తం పరమేశ్వరుడు పెట్టుకుంటాడు, దానికి ఎక్స్పెక్టేషన్ వద్దు. ఇప్పుడు కొబ్బరి చెట్టుని కొబ్బరికాయ ఉంది, ఆ కొబ్బరికాయ తయారవ్వడానికి 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ రావటానికి కొన్ని క్షణాల టైంలో రాలిపోతున్నాడు. అలాగే నీ సాధనకి కొన్ని జన్మలు, కొన్ని 100 జన్మలు పట్టొచ్చు నీ సాధనకి. అంటే నీ మైండ్ ప్రిపేర్ అవ్వడం కోసం. కానీ నీ హృదయంలోని సత్యం తెలియబడేటప్పుడు ఏదైనా గంటలు రోజులు పట్టదు, కొన్ని క్షణాల్లో హృదయంలో సత్యం తడుక్కుని మెరుస్తే నీకు ఎరుగులు కూడా వస్తుంది. ఒక పూజ గదిలో నువ్వు పూజ చేస్తున్నప్పుడే ఆ వస్తువు నీకు తెలుస్తుంది అనుకోకు. పరమేశ్వరుడు ముహూర్తం పెడితే నువ్వు స్నానం చేసేటప్పుడు కూడా వస్తువు నీకు తెలియవచ్చు, నడిచేటప్పుడు తెలియవచ్చు, గుళ్ళు ఉండగానే తెలుస్తుంది అనుకోకండి, ఇంటికాడన్నప్పుడు కూడా తెలియచ్చు. కనీసం స్నానం చేసే, ఇప్పుడు మీరు స్నానం చేస్తున్నారనుకోండి, పరాగం ఉన్నారనుకోండి, సడన్గా ఆకాశంలో మెరుపు ఎలా మెరుస్తుందో నీ హృదయంలో వస్తువు సడన్గా నీకు వ్యక్తం కావచ్చు. ఆ ముహూర్తం ఈశ్వరుడు పెట్టుకుంటాడు. మీ చేతిలో ఉన్న పని అయితే మీరు చక్కగా చేసుకుని వెళ్ళండి. రాగద్వేషాలు ఉంటే మటుకు సమాధి స్థితి రాదు. రాగద్వేషాలు తగ్గించుకోవాలి, సమాన భావంతో సమభావంతో పని చేయాలి. సిద్ధి వచ్చినా అసిద్ధి వచ్చినా ఉద్రేకం పొందకూడదు. ఉద్రేకం లేకుండా ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఎమోషన్ గురి కాకూడదు. ఎమోషన్ గురి అవుతా అంటే మీరు ఈ భౌతికంగానే ఆధ్యాత్మికంగా కూడా పతనం అయిపోతారు. నీళ్ళని పెట్టి నిప్పు ఎలా ఆర్పుతున్నారు, నీ లోపల ఉన్న శాంతితోటి నీకున్న కోపాన్ని ఆర్పు. అంటే గురువును మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఎవరి సమక్షంలో మీరు కూర్చున్నప్పుడు శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, ఆనంద తరంగాలు మిమ్మల్ని వ్యాపిస్తున్నాయో, ఎవరి పట్లయితే టాప్ మోస్ట్ అట్మోస్ట్ రెవరెన్స్ ఆ రెస్పెక్ట్ మీకు కలుగుతుందో వాడిని గురువుగా నువ్వు స్వీకరించు. టాప్ మోస్ట్ రెస్పెక్ట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ కలుగుతుందో, ఎవరి పట్ల అయితే నీకు అటువంటి గౌరవం కలుగుతుందో, పరిపూర్ణమైనటువంటి గౌరవం ఎవరి పట్ల అయితే కలుగుతుందో, ఎవరిని స్మరించడం వల్ల నీకు శాంతి కలుగుతుందో, వారిని మాత్రమే నువ్వు గురువుగా స్వీకరించు. నీ సమక్షంలో నాకు మనసు కుదిరిగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటున్నాను, నిర్మలంగా ఉంటున్నాను. ఈ గోడ దాటి వెళితే మటుగా నిశ్చలత్వం పోతుంది, ఆ నిర్మలత్వం పోతాను. ఈ 4 గోళ్ల మధ్యలో బాగానే ఉంటుంది, నిర్మలత్వంగా ఉంటుంది, నిశ్చలత్వంగా ఉంటుంది. కానీ ఈ హాలు విడిచిపెట్టి వెళ్ళిపోతే మామూలుగా నాకు అశాంతి వచ్చేస్తుంది, దీనికి కారణం ఏంటని ప్రశ్నించేవాడు రమణస్వామిని అడుగుతున్నాడు. ఇప్పుడు నీ అనుభూతి కారణం ఇక్కడ వాతావరణం, ఇక్కడున్న క్లైమేట్ కారణం. ఇప్పుడు నీకు ఏదైనా శాంతి కలుగుతుందంటే ఈ శాంతి నీ సొంతం కాదు, అది ఇక్కడున్న వాతావరణం కారణం. అంటే ఒక వీక్ మైండ్ మీద ఒక స్ట్రాంగ్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ వాతావరణం వల్ల నీకు ఆ శాంతి కలుగుతుంది, ఇక్కడ వాతావరణం వల్ల నీకు ఆ శాంతి కలుగుతుంది. కానీ అది నీ సొంతం కాదు, అది నీ సొంతం చేసుకోవడానికే సాధన. సాధన సాధన అంటే ఏం లేదు. సాధన సాధన అంటే ఏమిటి, మన హృదయంలో ఒక వస్తువు ఉంది, మనకు తెలిసిన ఉంది, మనకు తెలియపోయినా ఉంది. అది లేదు లేదనుకున్నప్పుడు కూడా ఉంది, కానీ అది మనకు ఎరుకలో లేదు. ఎరుకులోకి రావటానికి, ఆ వస్తువు మనకు ఎరుకులోకి రావటానికి, మన తెలివిలోకి రావటానికి ఏ విషయాలైతే అడ్డొస్తున్నాయో, ఏ అలవాట్లు అయితే అడ్డొస్తున్నాయో, ఏ రాంగ్ థింకింగ్ అయితే మనకు అడ్డొస్తుందో, దాన్ని తొలగించటమే సాధన. కొరత బుద్ధున్న వాడికి, లోతు లేని మనుషులకి ఎన్నటికీ జ్ఞానం కలగదు. అంటే మెటాఫిజిక్స్లో కూడా చెప్తారు, టు నో ద ట్రూత్ వీ హ్యావ్ టు డీప్ ఇన్ అవర్ దెల్స్. టు నో ద ట్రూత్ వీ హ్యావ్ టు డీప్ ఇన్ అవర్ దెల్స్. అంటే నీ మనస్సుని, ఏ హ్యాబిట్ నీ మనస్సును బాహ్యముఖంగా తీసుకెళ్తుందో నువ్వు ఆలోచించుకోవాలి. నీ అలవాటుల్లో ఏ అలవాటు నీ మనస్సును బాహ్యముఖపరుస్తుందో చూసుకోవాలి. ఆ అలవాటు నువ్వు తొలగించడానికి ప్రయత్నం చేయాలి, అదే సాధన. ఒకవేళ నువ్వు తొలగించుకునే శక్తి నీకు లేకపోతే ఆ అలవాటు లేని వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి. ఇది ఒక లాజిక్. అంటే పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు నీకు అనుకూలంగా దాటైనా, నీ మనసు, నువ్వు మనసుని ఎప్పటికప్పుడు నీ బ్రెయిన్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండవు. ఇది సాధన. పరిస్థితులు ఒకసారి నీకు అనుకూలంగా ఉంటే పొంగిపోకండి. పరిస్థితులు మీకు ఒకసారి అనుకూలంగా లేకపోవచ్చు, అది కుంగిపోకండి. మీరు పరిస్థితులు మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఒకసారి పరిస్థితులు అనుకోము. అంటే మనిషి జన్మించిన మొదలు చనిపోయే వరకు ఒకే రకంగా ఎవరి జీవితం వెళ్ళదు. ప్రతివాడి జీవితంలోనే అప్స్ డౌన్స్ ఉంటాయి. మామూలుగా లైఫ్ ఒకే రకంగా యూనిఫామ్గా వెళ్ళదు. లైఫ్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. లోకానికి సంబంధించిన విషయాలు, మీరు అప్స్ వచ్చినప్పుడు పొంగిపోవద్దు, డౌన్స్ వచ్చినప్పుడు దుఃఖపడుతూ కూర్చోవద్దు. మీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. ప్రారంధాన్ని ఇష్టంగా అనుభవించేస్తే అది కంప్లీట్గా పోతుంది, వచ్చి జన్మలో ఇంకా రాదని. ఇదే కృష్ణుడు చెప్పింది. ఈ కృష్ణుడు చెప్పిన సీక్రెట్ అర్జునుడికి ఇదే. ఇది ఒక్కటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అర్జున, నువ్వు ఈ భూమి మీదకి ఏ పని అయితే చేయడానికి వచ్చావో ఆ పని నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా నీ శరీరం ద్వారా జరుగుతుంది. నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది, నీకు ఇష్టం లేకపోయినా జరుగుతుంది. నువ్వు చేసే పని ఇష్టంగా చెయ్యి, నువ్వు చేసే పని ఇష్టంగా చెయ్యి. ఇష్టంగా చేస్తే కొత్త వాసనలు రావు, పాత వాసనలు పోతాయి. నువ్వు చేసే పని అయిష్టంగా చేస్తే పాత వాసనలు అలా ఉండిపోతాయి, దానికి వచ్చి కొత్త వాసనలు కలుస్తాయి, పునర్జన్మలు పెరుగుతాయి. నువ్వు ప్రారంధాన్ని సంతోషంగా అనిపించు, ప్రారంధాన్ని సంతోషంగా అనిపించు, ఇష్టంగా అనిపించు. నీ దేహం ద్వారా ఏ పని అయితే జరగవలసిందో అది అయిష్టంగా కాకుండా ఇష్టంగా చెయ్యి, ప్రేమతో చెయ్యి, శాంతితో చెయ్యి. దౌర్జన్యంగా చేయవద్దు, సౌజన్యంగా చెయ్యి. నీ చేస్తున్న పనే సౌజన్యంగా చెయ్యి, దౌర్జన్యంలోకి వెళ్ళకు, సౌజన్యంగా చెయ్యి. అలా చేస్తుంటే మనసు పలచబడుతుంది. అంటే ప్రారంధాన్ని ఎవడైతే శాంతిగా అనుభవిస్తున్నాడో, ఎవడైతే ఉద్రేకానికి గురి కావటం లేదో, వాడికి రాబోయే జన్మలో ఆ ప్రారంధంకి ఎదురవ్వదు. అంటే నువ్వు ఎప్పుడైతే మానసిక అశాంతి తగ్గించుకోవు, మానసికమైన అలజడి తగ్గించుకో, మానసికమైన ఉద్రేకం తగ్గించుకో, అలా తగ్గించుకుంటే నీకేమవుతుందంటే నెమ్మదిగా ఈ అలవాటు, ఇటువంటి ఈ రకంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే నీకు సమాధి స్థితి కలుగుతుంది. సమాధి స్థితి ఎప్పుడైతే కలిగిందో, నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది. అప్పుడు నువ్వు అమృతత్వం పొందుతావు. ఏం పొందుతావు నువ్వు? అమృతత్వం పొందుతావు. ఏదైనా నీ మనసుకు అలజడి తీసుకొచ్చే కారణాలు నీ లోపల ఏమైనా ఉన్నాయనుకో, అనుకో, నీ మనసుకు ఏదైనా అలజడి తీసుకొచ్చే కారణాలు ఉన్నాయనుకో, ఆ కారణాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయి. ప్రయత్నము చేసి నీ మనసు, నీ మైండ్లో ఉన్న ఫారణ మేకనంతా బయటకు తీసేసి నీ స్వరూపాన్ని అనుభవించడానికి అడ్డు వచ్చే విషయాలంతా కూడా బయటికి తొలగించి, బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి ఆ సమాధి స్థితిని అనుభవించు. ఎంజాయ్ ఆ సమాధి స్థితిని, ఎంజాయ్ చేయబోయా. అంటే ఏదైనా ఒక మంచి విషయం తెలుసుకుంటాం అనుకోండి, ఇది తెలుసుకుని అక్కడతో ఆగిపోకూడదు, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సత్పురుషులతో సహవాసం చేయండి, మీకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాడితో సహవాసం చేయండి అంటాం అనుకోండి, ఆ సహవాసం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. అది ఐన్స్టీన్ చెప్తూ ఉంటాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫిజిస్టు, అతను చెప్తూ ఉంటాడు, జ్ఞాన సముపార్జనకు అవసరమైతే భూమి యొక్క అంచుల దాకా ప్రయాణం చేయాలి. జ్ఞాన సముపార్జనకి అవసరమైతే భూమి యొక్క అంచుల దాకా నువ్వు ప్రయాణం చేయాలి. అంటే విపరీతంగా దాహం వేసేవాడికి మంచినీడి మీద ఎలా దృష్టి ఉంటుందో, మంచినీడి కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాడో, ఆ సత్యం పట్ల మీ హృదయంలో ఉన్న అమృతత్వం పట్ల మీకు అంత తపన ఉంటే అది మీకు దిగుపడుతుంది, తెలియబడదు. భగవద్ అనుభవం ఎప్పుడు కలుగుతుందని మనం ఎదురు చూడకూడదు. కానీ భగవద్ అనుభవం పొందటానికి ప్రయత్నం చేయాలి అంతే. అది ఎప్పుడు కలుగుతుందో అది మన ఇష్టం కాదు. ఎప్పుడు కలుగుతుందో ఆయన ఎప్పుడు రీవిడ్ అవుతాడో మనం చెప్పలేం. అంచేత మనం చేతిలో ఉన్న పని మనం చెయ్యాలి. భగవంతుడి చేతిలో ఉన్న పని భగవంతుడు చేస్తాడు. ఆయనకి మనం జ్ఞాపకం చేయక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా చేయారో అప్పుడు అక్కడ ఆ పని మనకు పూర్తి చేస్తాడు. ఈ లోపల మనం నిశ్శబ్దంగా క్వైట్గా పీస్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఏదైనా మంచి చేస్తారనుకోని అనుకోని మాట వచ్చింది, మీరు చేసిన మంచి అందరికీ తెలియాలనుకుంటారనుకోండి అనుకోండి, అది లోకవాసన. ఇంకా వాడికి జ్ఞానం కలగదు. మీరు ఏదైనా ఒక మంచి చేస్తారనుకోండి, ఈ మంచి అందరికీ తెలియాలనుకుంటారనుకోండి, టామ్టామ్ అవ్వాలని మీరు అనుకుంటారనుకోండి, ఇంకా మీకు జ్ఞానం కలగదు. పుణ్యం రావచ్చు కానీ జ్ఞానం మటుకు కలగదు. పుణ్యం వస్తుంది, ఏదో జన్మలో అనుభవిస్తారు, అది పోతుంది, కానీ మీకు జ్ఞానం కలగదు. ఏం చేద్దాం మనం, మీరు ఏదైనా మంచి పని చేస్తే లోకానికి తెలియాలనుకున్నప్పుడు మీరు లోకవాసన ఉన్నట్టు గుర్తు. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ఈ మూడు వాసనలు కూడా వడ్డొస్తాయి మనకి. కొంతమందికి లోకవాసన ఎక్కువ ఉంటుంది, కొంతమందికి శాస్త్రవాసన ఎక్కువ ఉంటుంది, కొంతమందికి దేహవాసన ఎక్కువ ఉంటుంది. ఈ మూడు వాసనలో ఏ వాసన ఎక్కువన్నా మనకి జ్ఞానం కలగదు. మనం చనిపోవటానికి పొందర రోగాలు అక్కర్లేదు, ఒక రోగం చాలు మనం చనిపోవటానికి. మనం పాడైపోవడానికి అనేక చెడ్డ గుణాలు అక్కర్లేదు, ఒక చెడ్డ గుణం సరిపోతుంది. చాలామంది పనులు ఎలా చేస్తారంటే, ఈ పని చేస్తే ఈ దేహానికి ఎంత గౌరవం వస్తుందని అనుకుంటారు. దేహానికి గౌరవం ఏంటి, శవానికి గౌరవం ఏంటండి? ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం చేసేవాడికి శవానికి గౌరవం కోరుకోవాల్సిన పని లేదు. శవానికి గౌరవం ఏంటండి? గౌరవం వస్తే ఈ పని చేస్తాం, గౌరవం రాకపోతే ఈ పని చేయొద్దు. చాలామంది ఆలోచించుకుంటారు, ఈ పని చేస్తే మనకి ఎంతవరకు గౌరవం వస్తుంది. అలా గౌరవం వస్తున్నట్టుగా వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు ప్రకృతి మానవులు. అంటే మీరు ప్రకృతి మానవులు మీరు అనుసరించవద్దు. ప్రకృతి ఎలా ఉంటుంది, మనలో గుణాల రూపంలో, మనసు రూపంలో, అహంభావన రూపంలో ప్రకృతి ఉంటుంది. ఈ ప్రకృతిని జయించిన వాడికి జ్ఞానం కలుగుతుంది. వాడు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ఆ ప్రకృతి గుణాలని జయించిన వాడికి, ఆ ప్రకృతి గుణాలను ఓవర్టేక్ చేసిన వాడికి జ్ఞానం కలుగుతుంది. కానీ ఆ ప్రకృతి గుణాలు చుట్టూరు తిరుగుతుంటే వాడికి జ్ఞానం కలగదు. అంటే జ్ఞానికి, ఆ బ్రహ్మస్థితి పొందిన వాడికి, బ్రహ్మానుభవం పొందిన వాడికి దేహం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, లోకం కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే. కారణం ఏంటంటే, దేహం మరణించిన తర్వాత కూడా, దేహం మరణించిన తర్వాత కూడా తాను ఉన్నానన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. అయితే దేహం వాడు పుట్టుకోడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, చావు ఎవరికి వస్తుంది? దేహానికి వస్తుంది. చావు ఎవరికి, చనిపోయిన వాళ్ళు మనం చాలామందిని చూస్తున్నాం కదా, చావు ఎవరికి వస్తుంది అంటే దేహానికి వస్తుంది. ఆ దేహమే కనుక నేనైతే నేను చనిపోతున్న మాట నిజమే. ఇదే మీరు ఈ విషయం మీకు బాగా అర్థం అవ్వాలి. చావు దేహానికి వస్తుంది. దేహమే మనం అనుకోండి, మనం చనిపోతున్న మాట నిజమే. మన దేహం మనం కాదని తెలిసినప్పుడు వాళ్ళకి చావు లేదు ఇంకా. అంటే నోటితోడు కాదు. జ్ఞానికి ఏమవుతుందంటే తన అనుభవంలో తనకు తెలుస్తూ ఉంటుంది దేహం తనకు కాదని. అంటే దేహం చనిపోయినప్పుడు దేహం తన కాదని తెలుస్తుంది కదా వాడికి. దేహం చనిపోయినప్పుడు తాను చనిపోయానని అనుకోడు. ఇంకా దేహం చనిపోయిన తర్వాత కూడా తను ఉంటాడు. దేహం చనిపోయిన తర్వాత కూడా తను ఉంటాడు. అది అమృత స్థితి వాడికి. ఎప్పుడే వాడి ఆనందానికి కానీ, వాడి శాంతికి కానీ వాడికి ఏం భంగం లేదు. అంటే దేహం, జ్ఞానికి దేహం కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే, లోకం కనిపించినా ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే, తన అస్తిత్వానికి భంగం లేదు, తన శాంతికి భంగం లేదు. ఎప్పుడు దృక్కుగానే ఉంటాడు కానీ దృశ్యంగా ఉండడు వాడి జ్ఞాని. వాడికి దేహం ఉండటంలో లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు. లోకం కనిపించడం వల్ల జ్ఞానికి వచ్చే లాభం లేదు, లోకం కనిపించకపోతే నష్టం లేదు. ఈ భౌతిక వేరు, ఆధ్యాత్మిక వేరు అని కూడా అనుకోవద్దు. అంటే భౌతిక రంగంలో నువ్వు చేసే పనులు కూడా నువ్వు ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగించుకోవాలి. నువ్వు కేవలం మీ సాధన పూజకి, జపానికి, ధ్యానానికి, విచారణకి సరిపెట్టుకోవద్దు. నువ్వు ఏ పని చేసినా ఆ పని మీరు మొగ్గటానికి, మీ బుద్ధి పక్వానికి రావడానికి ఉపయోగపడాలి. అది భౌతికమైన పనైనా అయి ఉండొచ్చు, భౌతికమైన ఆధ్యాత్మిక నీ మనసు విడదీసుకుంటుంది. విడదీసుకోక్కర్లేదు, నీ మనస్సు మొగ్గాలి, నీ మనస్సు పక్వానికి రావాలి. పవిత్రానాం పవిత్ర, పవిత్రుల్లో మళ్ళీ పవిత్రుడు వాడు ఎవడు? భగవంతుడు. అంటే ఆయన ఎంత పవిత్రుడు, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధత మనం సంపాదిస్తే, అంత పవిత్రత మనం సంపాదిస్తే, ఆ వస్తువులు వెళ్ళి మనం ఐక్యమవుతాం. అదే సమాధి స్థితి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి, మీరు ముద్దబ్బాయిల కింద ఉండకూడదు, మీరు వేగంతో ఉండాలి, ఎరుకులో ఉండాలి, కానీ ప్రకృతిలోంచి వచ్చే గొడవలన్నీ మీరు తట్టుకోవాలి. అలా తట్టుకోగలిగితే అప్పుడు మీకు సమాధి స్థితి కలుగుతుంది. బేరెన్సరిట్ బేర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. స్వామి శివానంద అంటా ఉండవరు, ఆయన శ్లోకం ఇది, బీ గుడ్ అండ్ డూ గుడ్, బీ గుడ్ అండ్ డూ గుడ్. కానీ బీ గుడ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. డూ గుడ్ కంటే బీ గుడ్ చాలా కష్టం. బీ గుడ్ మంచి మంచి చేయటం కంటే మంచిగా ఉండటం చాలా కష్టం. ఆయన అంటే ఉండరు, బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. ఎవరైనా మీ మనసును కానీ మీ శరీరాన్ని కానీ గాయపరిచారనుకోండి, అది కూడా మీకు సహించుకోగలగాలని. అలా సహించుకోగలిగినప్పుడే మీరు ఆధ్యాత్మికంగా లోతుల్లోకి వెళ్ళగలరు. ఆ సహనం లేదనుకోండి, మీకు ఆ సహనం లేదనుకోండి, మళ్ళీ మనసు బాహ్యంగా కానుక వచ్చేస్తుంది. అంటే నీకు పునాదిగా, మనకు పునాదిగా ఉన్నది, నీకు నాకు లోకానికి పునాదిగా ఉన్నది ఆత్మ. నీకు నాకు, నీకు నాకు, ఇంకెవరికి లోకానికి పునాదిగా ఉన్నది ఏంటి? ఆత్మ. అంటే ఆత్మదృష్టి కలిగి ఉంటే జరిగేదేదో జరుగుతుంది, జరగనిదేదో జరగదు, శాంతిగా ఉండవచ్చు. ఆత్మభావన కలిగి ఉండాలి, ఆత్మదృష్టి కలిగి ఉండాలి, ఆ సమభావన కలిగి ఉండాలి. ఆ సమభావనతోటి పనిచేయటం నేర్చుకోవాలి. ఆ సమభావనతోటి మనం పనిచేయటం నేర్చుకుంటే నీకు నాకు లోకానికి అన్నిటికీ ఆధారంగా ఉన్న ఏది? ఆత్మ. ఆత్మ చూసారు, దాని ఆత్మదృష్టి మనకు కలిగితే మనం ఆత్మాకారం పొందుతాం. అంటే కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కావు, కొన్ని కొన్ని విషయాలు మనకి చెప్పినా అర్థం కావు. ఏంటది, మన బ్రెయిన్ రిసీవ్ చేసుకునే శక్తి స్ట్రెంగ్త్ దానికి లేకపోవచ్చు. సర్వసాధారణంగా శరీరం చనిపోయిన తర్వాత ఉండదు శరీరం. రమణ మహర్షి గారు ఏమన్నారంటే శరీరం ఇప్పుడు కూడా లేదన్నారు. శరీరం చనిపోయిన తర్వాత ఉండదు, ఇప్పుడు ఉంది కదా మనకి. కానీ ఏమన్నారంటే ఇప్పుడు కూడా లేదు నీకు, నీ తలంపు అనిపిస్తుంది ఉందని, ఇప్పుడు కూడా లేదు. కానీ ఇది నిజం, ఇది నేకెడ్ ట్రూత్. కానీ ఇది మనకు అర్థం చేసుకునే శక్తి లేదు కాబట్టి అసత్యం అనుకుంటుంది. ఈ విషయం మీరు, మీకు కూడా ఏదో రోజున మీకు అనుభవంలోకి వస్తుంది. దేహం ఇప్పుడు ఉంది కదా, మీ దేహం చనిపోకముందే దేహం ఉండగానే అది లేదని అనుభవం మీకు కూడా కలుగుతుంది. రాబోయే జన్మలోనే కాదు, ఈ జన్మలోనే మీకు కలుగుతుంది. మనకు అనుభవానికి రాకముందు ఋషి చెప్పిన మాట అసత్యం కింద కనిపిస్తుంది. ఇప్పుడు గాఢ నిద్రలో మనకి శరీరం ఎక్కడుంది? గాఢ నిద్రలో మనకి శరీరం లేదు కదా. జాగ్రత్త అవస్థలోకి మనకు వచ్చాక, తలంపులు వచ్చాక ఈ శరీరం ఉందని మనకు అనిపిస్తాను. మనకి తలంపు లేనప్పుడు శరీరం ధ్యాస లేదు, తలంపు వచ్చినప్పుడే శరీరం ధ్యాస వస్తాం. కానీ మాస్టర్ పునర్జన్మలకు కారణం ఏంటి? కర్మఫలాన్ని ఆశించి పని చేస్తే పునర్జన్మ వస్తుంది. ఆశించకపోయినా కర్మఫలం వస్తుంది, కానీ అది వాడిని బంధించదు. ఆశిస్తే బంధిస్తుంది, ఆశించకపోతే బంధించదు. కర్మఫలాన్ని ఆశించి పని చేస్తే మటుకు వేలాది జన్మలు, లక్షలాది జన్మలు వస్తాయి. మీ చేతులతోటి మీ పని మీరు చేస్తున్నప్పటికీ ఈ పనికి, ఈ లోకానికి, ఈ మనస్సుకి అన్నిటికి ఆధారంగా ఉన్న వస్తువుల మటుకు మరిపోవద్దు. మరుపు పనికి రాదు. ఆ వస్తువు మటుకి అన్నిటికీ ఆధారంగా ఉన్న వస్తువులను, ఆత్మని మీరు మర్చిపోవద్దు. దాన్ని ఎప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రిమెంబరెన్స్ కూడా ఒక యోగం. నిరంతరము ఆత్మస్మృతి, నిరంతరము ఆ చైతన్య ధ్యాస కలిగి ఉండటం, ఆ చైతన్యాన్ని ధ్యానంలో పెట్టుకోవటం, అది కూడా ఒక యోగం. రిమెంబరెన్స్ కూడా, సద్వస్తువుని ఎప్పుడు కూడా జ్ఞాపకంలో పెట్టుకోవడం కూడా, అది కూడా యోగంతో సమానం. అది కూడా భక్తి. అది జ్ఞాపకం కూడా భక్తితో సమానం. ఇంకో సూత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇది కాదని అది, అది కాదని ఇది, ఈ మతం కాదని ఆ మతం, ఆ మతం కాదని ఈ మతం, ఈ గురువు కాదని ఆ గురువు, ఆ గురువు కాదని ఈ గురువు, ఈ జన్మ కాదని ఆ జన్మ, ఆ జన్మ కాదని ఈ జన్మ. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ జన్మ మాకు రాబోయే జన్మ ఎలా ఉంటే బాగుండని అనుకుంటారు. ఆ జన్మ వచ్చాక తెలుస్తుంది అందులో ఏమీ లేదని. ఇలా ప్రవాహంలో కొట్టుకుపోతుంటాం. ఎప్పుడు వరకే అంటే ఏదో డివైన్ ఇంటర్ఫీరెన్స్ వచ్చే వరకు, ఏదో డివైన్ ఇంటర్ఫీరెన్స్, ఏదైనా డివైన్ ఇంటర్ఫీరెన్స్ మనకు వచ్చే వరకు మన బుద్ధి ఇది కాదని అది అంటుంది, అది కాదని ఇది అంటుంది. ఇలా బుద్ధి పట్టుకుంటూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది. దానికి సంకల్ప వికల్పాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడంటే మీ హృదయంలో ఉన్న సత్యాన్ని బుద్ధి గ్రహించే వరకు బుద్ధికి చాపల్యం తప్పదు. ఎప్పుడైనా బుద్ధి అణిగినట్టు అణిగినా మళ్ళీ విజృంభిస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటుంది దానికి. మనసు కూడా ఒకసారి అణిగినట్టు ఉంటుంది మనకి. అణిగినప్పుడు ఎప్పుడైనా సత్వగుణం వచ్చిందనుకోండి మన మనసు అణిగిపోతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకా జ్ఞానానికి జ్ఞానుల దూరం మాత్రమే ఉన్నాం. మళ్ళీ విజృంభిస్తుంది అనుకోండి, అయ్యో ఇప్పటి జ్ఞానానికి దగ్గరగానేమో అజ్ఞానానికి దగ్గరగా ఉన్నాం అనిపిస్తుంది. అంతేది అణిగి ఉండటం, మళ్ళీ విజృంభించడం, అణిగి ఉండటం, విజృంభించడం, ఇలా ప్రతి జన్మలోనూ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నీ బుద్ధి నీ లోపల ఉంటే అమృత వస్తువుని, ఆ సత్య వస్తువుని, ఆ పరమాత్మని, ఆ పరమార్థాన్ని బుద్ధి అందుకునే వరకు, పట్టుకునే వరకు, హెచ్చు తగ్గుల పడిపోయా ఇలా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటావు. బుద్ధికి నిజం తెలిసే వరకు, బుద్ధికి తన హృదయంలో ఉన్నటువంటి నగ్న సత్యం, నేకెడ్ ట్రూత్, ఆ ఫైనల్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్ దానికి అనుభవంలోకి వచ్చే వరకు, ఇది కాదని అది, అది కాదని ఇది, ఈ దేవత కాదని ఆ దేవత, ఆ దేవత కాదని ఈ దేవత, ఈ గురువు కాదని ఆ గురువు, ఆ గురువు కాదని ఈ గురువు, ఈ మతం కాదని ఆ మతం, ఆ మతం కాదని ఈ మతం, ఈ జన్మ కాదని ఆ జన్మ, ఆ జన్మ కాదని ఈ జన్మ, ఈ ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతూనే ఉంటావు. మంచి జన్మలు రావచ్చు, చెడు జన్మలు రావచ్చు, కానీ ఎప్పుడైతే వాడి బుద్ధి తన హృదయంలో ఉన్న ఆ నగ్న సత్యాన్ని, ఆ శాంత ఆనంద స్వరూపం, శాంత స్వరూపమైనటువంటి, స్థిర స్వరూపమైనటువంటి ఆ వస్తువు దానికి గ్రహింపు వచ్చే వరకు ఈ ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఉండవలసింది. అరుణాచల శివ అరుణాచల ఆ కృష్ణుడు చెప్పినటువంటి మాట చూడండి ఎంత వండర్ఫుల్ గా ఉందో. ఈ తెలివి తక్కువ వాళ్ళ మరి పుణ్యపాపాలను కూడా వేసుకుపోతా ఉంటారు మూటల కింద. తెలివైన వాడు, ఆ బుద్ధిమంతుడు, వివేకవంతుడు ఆ పుణ్యపాపాలను ఈ లోపలను విడిచిపెట్టిపోతాడు. దగ్గర దూరం మనం వ్యవహారికంగా ఉంది, ఆత్మకి దూరం లేదు, దగ్గర లేదు, ఆత్మకి దూరం లేదు, దగ్గర లేదు. ఉపనిషత్తు చెబుతుంది తెలియని వాళ్ళకి దూరముగా ఉన్నది, తెలిసిన వాళ్ళకి దగ్గరగా ఉన్నది. ఆత్మ గురించి ఉపనిషత్తు చెబుతుంది తెలియని వాళ్ళకి దూరముగా ఉన్నది, తెలిసిన వాళ్ళకి దగ్గరగా ఉంది. బలహీనులకి, బద్ధకస్తులకి అందదు. ఆత్మ అంతటా ఉండదు, అంతటా ఉన్నదానికి దూరము దగ్గర ఏమిటి? అంతటా ఉన్న వస్తువు దూరము దగ్గర ఏమిటి అసలు? ఓం శంభో శివ శివం శివ శివం శివ శివం నారాయణం నారాయణం నారాయణం. నారాయణుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్న పరమాత్మే నారాయణుడు. నారాయణం నారాయణం నారాయణం. అన్నారా ఆయన నారాయణం 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 నారాయణం. ఓం శంభో శివ 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 నారాయణం నారాయణం నారాయణం. నారాయణం నారాయణం నారాయణం. ఈ నారాయణ నారాయణుడెవరు? పవిత్రానాం పవిత్ర, పవిత్రులకు పవిత్రుడు. ఎవరికి వీడెవడు? నారాయణుడెవరు? పవిత్రులకు పవిత్రుడు. నారాయణ నారాయణ నారాయణ. శివ 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 నారాయణ నారాయణ నారాయణ. శివ 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 నారాయణ నారాయణ నారాయణ. సద్వస్తువు గురించి, ఆ సత్యవస్తువు గురించి శ్రవణం చెయ్యి. లోకాన్ని కూడా వస్తువు కింద చూడు, దానిని మననం చెయ్యి, దాని గురించి మాట్లాడు. ఎవరైనా పెద్దగా చెబుతాంటే విను, వినటమే కాదు అందులో ఉండటానికి ప్రయత్నం చేసి, అలా ఉండటానికి ప్రయత్నం చేస్తే అదే నువ్వు అవుతా. ఇది పరమాత్మ. శాంతి. లవ్ టు యూ, పీస్ టు యూ, బ్లీస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.